நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். ஹரிஹி ஓம். பரமேஸ்வர ஸ்வரூபமான சபைக்கு நமஸ்காரம். பகவந்துனி யொக்க நிர்ஹேதுக கிருபா கடாட்ச வீக்ஷணமல சேத மனம் பாகவதம் மீத ஜருகுத்துன்னட்டுவண்டி பிரசங்காலோ நின்னட்டு ரோஜு பரீட்சின் மகாராஜு காரு శృంగి ఇచ్చినటువంటి శాపము చేత 7 రోజుల లోపల తనకు మరణమాసన్నమవుతోందని తెలుసుకున్నవాడై గంగానది ఒడ్డుకి చేరి ప్రాయోపవేశం చేసి శరీరము వదలడానికని నిర్ణయం చేసుకున్నాడు. అలా నిర్ణయం చేసుకున్నటువంటి పరీక్షణ్ మహారాజు గారిని చూడడం కోసమని వశిష్ట విశ్వామిత్ర గౌతమ మొదలై అగస్త్యుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులందరూ కూడా విచ్చేశారు. అదే సమయంలో మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ కూడా అక్కడికి విచ్చేశారు. విచ్చేసి శుకబ్రహ్మ రావడం ఎందుకంత గొప్పతనం అంటే, ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానికి పరీక్షణ్ మహారాజు గారు ఒక్కడే కాదు, దానివల్ల ప్రభావితుడైన వాడు. కలియుగంలో ఉన్నటువంటి మనం అందరం కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళని. కాబట్టి ఇప్పుడు కలిబాధ నుంచి తప్పుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా, ఇది చెప్పేవాడు ఎవరైనా ఉండాలి. కలి వస్తే ఎలా ఉంటుంది, ఇన్ని బాధలు పెడతాడు, ఇవన్నీ అసలు యథార్థంగా ఎలా ఉంటుందంటే, గోంగూర పప్పు అన్నం తింటున్న వాడి దగ్గరికి వెళ్ళి గోంగూర పప్పు తింటే ఎలా ఉంటుందో చెప్పినట్టు ఉంటుంది. కలి బాధలు మనకి తెలియటి పడుతున్నవే కదా. కొత్తగా కలి పురుషుడు ప్రవేశిస్తే ఇలా ఉంటుందండి అంటే, బహుశా ఈ బాధలన్నీ దానివల్ల అని తెలుస్తుందేమో తప్ప, కడుపు నొప్పితో ఉన్నవాడికి కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అంటే, మీ కడుపులో చిన్న పుండు వేసిందండి దానివల్ల వస్తోంది నొప్పి అంటే, ఏమిటి దానివల్ల ప్రయోజనం, అంతకుముందు నొప్పి ఉంది ఇప్పుడు నొప్పి ఉంది కాబట్టి పుండు ఉందని తెలిసిందంతే. అలా బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రధానంగా అంటే ఈ యుగంలో మనస్సు ఎందుకు ఈశ్వరుడి దగ్గర ఉండట్లేదు అంటే, కలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం చేత. అది చెప్పడం పెద్ద విషయం కాదు, కానీ కలి ప్రవేశము జరిగిన తరువాత మనకి ఈశ్వరుని యొక్క పాదముల యందు విస్మృతి లేని భక్తిని పొందడానికి కావలసినటువంటి మార్గములు కానీ, లేదా కలియుగ ప్రవేశము తర్వాత కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్నైనా చెప్పగలిగినటువంటి సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు వచ్చాడు, ఆయన శుకుడు. ఆ శుకబ్రహ్మ మహానుభావుడు వచ్చి కూర్చుని పరీక్షణ్ మహారాజు గారితో మాట్లాడడం ప్రారంభం చేశాడు. శుకమహర్షిని చూసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని కొంచెం అంటే, నేను తరచూ విశ్లేషణ చేయడానికి ఒక కారణం ఉంది. ఇది అలా చెప్పడం, ఒక పురాణ విషయంగా దాన్ని చెప్పడం నాకంత పెద్ద ఆసక్తి అనిపించదు. ఎందుచేత అంటే, నేను పురాణంలో ఎలా ఉందో అలా యథాతథంగా పరీక్షణ్ మహారాజు గారు ప్రాయోపవేశం చేశారు, శుకమహర్షి వచ్చారు, ఆయన్ని చూసి చాలా సంతోషించారు, నేను చచ్చిపోయే ముందు నువ్వు వచ్చావు, చాలా సంతోషమయ్యా, అందుకని నీ కాళ్ళు కడుక్కో చేతులు కడుక్కో, నీళ్ళు ఇచ్చాడు, కాసి నీళ్లు తాగు, నీళ్ళు ఇచ్చాడు, నమస్కారం పెట్టాడు, సాష్టాంగం చేశాడు, ఇవి చెప్పాను అనుకోండి, ఏమిటి అందులో గొప్పతనం ఉంది నాకు చెప్పండి. ఉంది ఒక గొప్పతనం. ఏమిటంటే, ఎవరికైనా మృత్యు ఆసన్నమైపోయింది అని చెప్పారనుకోండి, అయ్యా మీరు ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతారు లేకపోతే 3 రోజుల్లో వెళ్ళిపోతారు అని చెప్పారనుకోండి, చెప్తే అప్పుడు ఎవరైనా, ఏమండి కొంచెం మంచి విషయాలు చెప్దామని వచ్చాం, మీకు భాగవతం చెప్దామని వచ్చామండి, లేకపోతే ఆ రామాయణంలో అరణ్యకాండలో ఒక విషయం తెలుసుకుందాం మేము అది చెప్దామని వచ్చామండి అన్నారు అనుకోండి, నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. సాధారణంగా మనిషి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, బాబు ఇప్పుడు ఎందుకండి, అందుకే మన వాళ్ళు ఒక మోట సామెత ఒకటి చెప్తూ ఉంటారు, ఒక ముతక సామెత, చచ్చేవేళ సంధ్యమంత్రం అని. అప్పుడు ఎవడు దాని గురించి, రామాయణం గురించి, భాగవతం గురించి విందామని అనుకుంటాడు సామాన్యమైనటువంటి వ్యక్తి? అప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, ఆ ఉన్న 2 రోజులు భార్యాబిడ్డల్ని చూసుకోవాలని. అందుకే కదా మనకి ఒక సంప్రదాయం ఏర్పడిపోయింది, డాక్టర్ గారు ఈయన వెళ్ళిపోతాడండి అని చెప్పరు. ఎలా చెప్తారంటే, దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే, ముఖ్యమైన వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ కొట్టడమో ఫోన్ చేయడమో చేసి పిలిపించేసుకోండి అని చెప్తారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇంక ఈయన వెళ్ళిపోతాడు, చిట్టు చివరి చూపు దక్కుతుందని. అందులో మనం దోషం పట్టవలసిన తప్పేం లేదు. ఇంచేత అంటే, లోకము యొక్క పోకడని బట్టి వాళ్ళు చెప్తారు. అలాగా చెప్తే అయిన వాళ్ళు అందరూ వస్తారు, ఒకసారి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దం దగ్గర నుంచి చూస్తారు, వెళ్ళిపోతారు. వాడికి టెన్షన్ మరీ ఎక్కువైపోతుంది లోపల ఉన్నవాడికి. ఎప్పుడూ రాని వాళ్ళందరూ వచ్చి అద్దం దగ్గర నుంచున్నారంటే ఏమిటి దాని అర్థం, అంతకుముందు వాడికి అనుభవం లేదేమిటి. సో మనం వెళ్ళిపోయే టైం అయిపోతుందన్నమాటని వాడికి భయం ఎక్కువైపోతుంది. ఎన్ని అటెండ్ వేసినా బీపీ రీడింగ్ మాత్రం పెరిగిపోతూనే ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ పరీక్షణ్ మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. పరమధార్మికుడు అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, శుకమహర్షి వస్తే ఎవ్వరూ వెయ్యనటువంటి ప్రశ్న ఒకటి వేశాడు. ఈ ప్రశ్న వేస్తే శుకుడు ఏమనాలంటే, ఓ నవ్వు నవ్వి గొప్ప ప్రశ్న అడిగావులేవా, ఇదేం చల్లుతుంది ఏమిటి అనాలి. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోలేదు, అది విచిత్రం. పరీక్షన్ మహారాజు గారు అన్నారు, 7 రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము నాకు తెలిసిపోయినది. నేను పాము చేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంత మాత్రమో ఖేదపట్టలేదు. కానీ నేను దేనికి బాధపడుతున్నానంటే, పరమధార్మికులైనటువంటి పాండవుల వంశంలో జన్మించినటువంటి వాడై తపస్సు చేసుకుంటున్నటువంటి బ్రాహ్మీమూర్తి అయ్యున్నటువంటి ఒక మహర్షి యొక్క మెడలో మృత సర్పమును వేశాను. నేను చేయరాని పని చేశాను అని నేను బాధపడుతున్నాను. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్. ఉరగాధీశులకు మేనొప్పింతు, నేను శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఆ పాముకి అప్పజెప్పేస్తాను. మీరు ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఉరగాధీశ విశాలలంబునకు మేనొప్పింతు, శంకింపను, ఈశ్వర నిర్ణయము మారదు. ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఉరగాధీశ విశాలలంబునకు, పాములకన్నింటికి కూడా అధిపతి అయిన వాడు ఎవరున్నాడో అటువంటి ఉత్కృష్టమైనటువంటి పాము యొక్క విషానికి ఈ శరీరాన్ని అప్పచెప్పేస్తాను. నేను ఆ పాము రాకుండా ఏం చేద్దాం, ఆ పాముని పట్టే వాళ్ళని ఎవరినన్నా చూడండి, లేకపోతే పాము రాకుండా చుట్టూ అగ్నిజ్వాలలు పెట్టండి, కాపలా కాయండి, ఇంకా సెక్యూరిటీ బీఫప్ చేసేయండి అని నేను ఎప్పుడు అనను. నేను అనేది ఐ యాక్సెప్ట్ ది డెత్, అది అందులో ఉన్న స్టేట్మెంట్. నేను మరణమును అంగీకరించుచున్నాను. ఉరగాధీశ విశాలలంబునకు మేనొప్పింతు, శంకింప, ఈశ్వర నిర్ణయము, ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈశ్వరుడు ఏది సంకల్పం చేశాడో అది ఇవాళ మారిపో అంటే మారేది కాదు. భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతియున్, హరి ప్రణుతి భాషాకర్ణ నాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్ కల్గుమీరద్ధిన్ ప్రసాదింపరే. ఇది అడిగాడే. అక్కడికి ఎందరో ఋషులు వచ్చారు. వాళ్ళని ఆయన అడిగిన విషయం ఏమడిగాడంటే, నేను ఉరగాధీశ విషానలంబునకు మేనొప్పింతు, శంకింప, ఈశ్వర సంకల్పము నేడు మానదు. ఈశ్వరుడు ఏమి సంకల్పం చేశాడో ఆ సంకల్పం జరుగుతుంది. ఈ మాట చెప్పడానికండి, ఇలా పద్యం రాయాలన్నా వ్యాసుడి హృదయాన్ని అర్థం చేసుకుని యథాతథంగా తెలుగులో ఇలాంటి మాటలు పడాలన్నా రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంది కాబట్టి పడ్డాయి. సాధారణంగా మృత్యు వచ్చేస్తోంది అంటే ఒక రోగం కారణం చెప్తాం. ఆ రోగానికి కారణం ఏం చెప్తాం అంటే, మీరు అలా ఉండకుండా ఉండాల్సిందండి, మీరు అలా చేయకుండా ఉండాల్సింది, మీరు అశ్రద్ధ చేసేసారు, మీరు అక్కడికి వెళితే బాగుండేది, మీరు ఇక్కడికి వెళితే బాగుండేది అంటాడు. తప్పించి మరణము ఆసన్నం అయిపోతోంది, దానికి ఒక కారణము చూపించాలి కాబట్టి ఒక వ్యాధి కనపడుతోంది కాబట్టి, కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు, ఈ శరీరం వెళ్ళిపోవడానికి మూట సర్దేసుకుంటోంది కాబట్టి ఇది ఈశ్వర సంకల్పము కాబట్టి శరీరమును డొల్ల చేయడానికి ఈశ్వరుడు రోగమును పంపించాడు కాబట్టి ఇది వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతుంది, నేను దీన్ని వెళ్ళిపోవడానికి అంగీకరిస్తున్నాను, ఈశ్వరుడు యొక్క సంకల్పము మారదు, ఇది వెళ్ళిపోతుంది అన్న మాట ఎన్ని కోట్ల మందిలో ఏ ఒక్కడంటాడో నాకు చెప్పండి. పరీక్షిత్ అంటున్నాడు ఇవాళ, ఉరగాధీశ విశాలలంబునకు మేనొప్పింతు, శంకింప, ఈశ్వర సంకల్పము నేడు మానదు. కానీ ఆయన అడుగుతున్నది ఏమిటంటే, నేను చచ్చిపోకుండా చూడండి అని నేను ఎవరిని అడగను, నన్ను రక్షించమని నేను అడగను. పోని ఏమంటే, ఆ శాపం ఇచ్చాడు కదా, శృంగి కాళ్ళు అట్టుకుంటే పోనీ, ఆ శాపం ఏమైనా వెనక్కి తీసుకుంటాడా, లేకపోతే దీన్ని ఇంకొక రకంగా మార్చే అవకాశం ఉంటుందా, లేకపోతే దీనికన్నా పైకోర్టు లాంటిది ఏమైనా ఉంటుందా, అక్కడికి వెడితే ఏమైనా కొంచెం మార్పు చేస్తారా, నేను ఎలాగో అలా బతికేస్తే సరిపోతుందా, ఇంత తప్పు చేసినా నేను బతికేస్తే చాలండి, ఈ చౌకబారు మాటలు పరీక్షిత్ మాట్లాడటం లేదు. ఆయన మాటల్లో ఎంత ధృతి ఉందో మీరు చూడండి. ఆ ఒక్క పద్యం పరీక్షిత్ యొక్క హృదయమును, పరీక్షిత్ యొక్క సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. ఆయన అడుగుతున్నది ఏమిటి అంటే, భవిష్యత్ జన్మ జన్మంబులన్, నాకు భవిష్యత్తులో, భవిష్యత్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కలియుగమే కదా, మళ్ళీ ఉత్తర జన్మ తీసుకున్నప్పుడు, నాకు జన్మము వచ్చినప్పుడు నాకేం కావాలి, హరి చింతారతియున్, నా మనస్సు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. హరి ప్రణుతి స్మరించడం కాదు, ఎక్కడైనా స్వామివారి ఉత్సవమూర్తి కనపడ్డా, దేవాలయం కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా, గభాల శిరస్సు ఉంచి ఇలా నమస్కరించగలిగినటువంటి సంస్కార బలం నాకు కావాలి. అందుకని హరి చింతారతియున్, హరి ప్రణుతి, భాషాకర్ణనాసక్తియున్, ఎంత గొప్ప మాట చూడండి. అది బాగా చెప్పేవాడు దొరకాలని ఆయన అనలేదు. ఆయన ఏమన్నాడంటే భాషాకర్ణనాసక్తియున్, ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళి వినేటటువంటి జిజ్ఞాస నాకు కలుగుగాక. అందుచేత భాషాకర్ణనాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్, నిరంతరము ఈశ్వరుడు యొక్క పాద సేవనము చేయగలిగినటువంటి కర్మేంద్రియములు కావాలి. అర్థిన్, నాకు నేను అర్థిస్తున్నది అది, నాకు అవి కలిగేటట్టుగా మీరందరూ నన్ను అనుగ్రహించరా, నాకు ఆశీర్వచనం చెయ్యరా అని అడుగుతున్నాడు. అడుగుతున్న సమయంలో ఎక్కడ ప్రాయోపవేశం చేశాడు? ఉత్తర జన్మలో తనకి ఉత్కృష్టమైనటువంటి జన్మ కోసమని ఆయన అడగలేదు. ఆయన అడిగింది ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటి, ఇవి అడిగాడంతే పరీక్షిత్. హరి చింతారతయున్, హరి ప్రణుతి, భాషాకర్ణనాసక్తియున్, హరి పాదాంబుజ సేవయున్, ఈ నాలుగు నాకు కావాలి అని అడిగితే సుఖబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే, సుఖబ్రహ్మకి పాద ప్రక్షాళనం చేయించాడు, ఆచమనీయం ఇచ్చాడు, కూర్చోపెట్టి నమస్కరించి ఒక మాట చెప్పాడు ఆయనకి సాష్టాంగం చేసి. అయ్యా, నాకొక్క కోరిక ఉంది, నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షాన్ని పొందడానికి నాకు కల్పవృక్షంలా మీరు వచ్చారు, మీరు ఒక చోట ఉండేటటువంటి వారు కాదు, అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియచేయుడు అన్నాడు. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు వింటే, భాగవతంలో పరీక్షిత్ వేసిన ప్రశ్న ఎవరికోసం వేశాడో, శుకుడు ఎప్పుడు వస్తాడో మీకు అర్థమైపోతుంది. శుకుడు రావడమే పవిత్రమండి భాగవతంలో. మనకి కూడా చెప్పేవాడికి సమర్థత లేకపోయినా వినేవాళ్ళు ఇంత కుతూహలంతో వింటున్నారని చెప్పి మనకందరికీ దర్శనమివ్వడానికి కూడా శుకబ్రహ్మ వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారో తెలుసా అండి? భీష్మ ఏకాదశి నాడు మధ్యాహ్నం దర్శనం ఇవ్వబోతున్నారు. ఎలా ఇవ్వబోతున్నారని మీకు అనుమానం వస్తుందేమో. మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పూర్తి చెయ్యగానే ఆ రోజున శుకబ్రహ్మ వచ్చి మనకి దర్శనమిస్తారు. కావాలంటే మీరు చూడండి, ఇక్కడ విశ్వాసం ఉండాలి, కానీ వారు శుకబ్రహ్మయే. ఎందుకో తెలుసా అండి? సంసారం అంటే ఏమిటో, వైరాగ్యం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో జీవితంలో కొలచివేసి ఒక మహాపురుషుడు రాణి నరసింహశాస్త్రి గారి కడుపున పుట్టిన వారై వేద వేదాంగములు చదువుకుని, ఉపనిషత్తులు చదువుకుని, కెమిస్ట్రీలో ప్రొఫెసర్ అయి పిహెచ్డీ చేసి, సాంస్క్రిట్లో పిహెచ్డీ చేసి, దేశ విదేశాల్లో యూనివర్సిటీస్లో లెక్చర్స్ ఇచ్చినటువంటి ఒక మహాపురుషుడు సన్యసించి దయానంద సరస్వతి మహారాజ్కి శిష్యులై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో వేదాంతం మీద ప్రసంగం చేసేటటువంటి ఒక మహాపురుషుడైన తత్వవిదానంద సరస్వతి, వారు యవ్వనంలో ఉండగా బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఐపీఎస్కి సెలెక్ట్ అయితే నువ్వు శిఖ తీసేస్తే ఐపీఎస్ ఇస్తా ఉన్నారు. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నా సదాచారం మనకు పిలక ఉండి తీరాలి, నేను పిలక తీనన్నారు, తీయకపోతే ఐపీఎస్ ఇవ్వమన్నారు, నాకు అక్కర్లేదని తిరిగి వచ్చేసారు ఆయన. పుట్టుకతో అంతటి సదాచార సంపన్నుడు అటువంటి మహాపురుషుడు మనకి భీష్మేకాదశి నాడు మధ్యాహ్నం వచ్చి విష్ణు సహస్ర పారాయణం చేసి కూర్చున్న భక్తులందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తానని అంగీకరించారు. గోపాలకృష్ణ గారు వెళ్ళి ప్రార్థన చేశారు, మనకి శుకబ్రహ్మ వస్తున్నారా లేదా? శుకబ్రహ్మ అంటే అంతే, ఆయనతో సమానమైన వాడు మహానుభావుడు. ఆ తత్వవిదానంద సరస్వతి దర్శనం మనకి భీష్మ ఏకాదశి నాడు కలగబోతోంది. నిజంగా భీష్మ ఏకాదశి మనని ఎంత తరింప చేసేస్తోందో ఈ సంవత్సరం చూడండి. అందుచేత శుకుడు రావడమే గొప్ప, జవాబు చెప్పగలిగిన వాడు శుకుడంటే. అటువంటి శుకబ్రహ్మ వచ్చి అక్కడ కూర్చుని ఈ మాటలు విని ఒక్క విషయం చెప్పాడు. అంటే గురువు సమర్థత అంటే ఎలా ఉంటుందో చూడండి. గురువు దేనియందు సంగముతో ఉండాలంటే శిష్యుడు యొక్క ఆర్తిని తీర్చగలవాడై ఉండాలి. మీకు ఎదర ఒక చోట వస్తుంది, విశ్వరూపుణ్ణి అడుగుతాడు ఇంద్రుడు, మా భోగములన్నీ నీవి, ఎందుకంటే నువ్వు మా గురువువి, మా భోగములను నువ్వు అనుభవించవచ్చు, మా ఐశ్వర్యమంతా నీదంటాడు. అంటే విశ్వరూపుడు నవ్వంటాడు, గురువు శిష్యుల యొక్క ఐశ్వర్యము తన ఐశ్వర్యముగా భావించకూడదు, శిష్యులు తన ఐశ్వర్యముగా భావించాలంతే. అంతవరకే ఐశ్వర్యమునందు కాంక్ష గురువుకి ఎందుకయ్యా, అలా కాంక్ష ఉన్నవాడు గురువు ఎలా అవుతాడో అని అడుగుతాడు. అందుచేత చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఈ ప్రశ్న వేస్తే శుకుడు ఏమనాలి, ఎందుకు నువ్వు 7 రోజుల్లో చచ్చిపోతున్నావు అని అడగాలి. అడిగితే పరీక్షిత్ పాపం చెప్పుకొనే చెప్పుకున్నాడు కదా, ఆయన ఏం దాచుకోలేదు, అయా ఒక మృత సర్పాన్ని పట్టుకెళ్ళి ఒక మహర్షి యొక్క మెడలో వేశాను, శృంగి శాపం ఇచ్చాడు కాబట్టి నా శరీరం పడిపోతోందని చెప్తాడు. చెప్తే అప్పుడు ఏమనాలి శుకుడు, ఏమయ్యా నువ్వు ఇంత ఘోర తప్పిదం చేశావు, నీకు మోక్షం కావాలా, 7 రోజుల్లో మోక్షం ఇచ్చేయాలా నీకు, 7 రోజుల్లో చచ్చిపోతావని చెప్తాను, ఏం మోక్షం అంటే అంత చౌకబారుగా ఉందనుకుంటున్నావా, అది ఏమైనా బజారులో అమ్మే సబ్బు అనుకుంటున్నావా అని 4 మాటలు అనేసి వెళ్ళిపోవాలి. ఆయన ఏమన్నాడో తెలుసా అండి శుకుడు, ఇది గురువు అంటే. ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయశ్రుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురునిత్యభిధీయతే. గురువు అనేటటువంటి వాడు గుకారశ్చంధకారశ్చారుకారస్తన్నిరోధకృత అంధకార వినాశిత్వాత్ గురునిత్యభిధీయతే. గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు గురువు అంటే ఎవరో తెలుసా, సంతతము ఎవరి వాక్కు అజ్ఞానమును దహించి వేస్తుందో, ఎవరు సమస్త పురాణ సారములను కూడా వడబోసి అలవోకగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగినటువంటి వాక్ నైపుణ్యమును పొంది ఉన్నాడో, ఎవరు తన నిత్య జీవితములో అనుష్ఠాన పర్యంతము వరకు భగవద్భక్తిని సాధించుకుని ఉంచుకున్నాడో వాడు గురువు. అందుకే అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని అని కొన్ని కోట్ల జన్మల నుంచి మన వెంట తరువుకుని వస్తున్నటువంటి కర్మ పాశములను, మనం సంపాదించుకున్నటువంటి పాప రాశి ధ్వంసమైపోవడానికి కావలసినటువంటి మార్గమును ఎవడు ఉపదేశం చేస్తాడో వాడు మాత్రమే గురువు. అందుచేత అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. గురువు పైకి భౌతికమైన శరీరంతో కనపడుతుంటాడు, కానీ ఆయన జ్ఞానానల ప్రభావేన జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రముగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఆయనలోంచి జ్ఞానాగ్ని వెదజల్లుతుంటుంది, అటువంటి ఒక బర్నింగ్ వాల్కెనో లాంటి వాడు ఆయన. అటువంటి వాడు గురువు అంటే. అందుకని గురువు శిష్యుడి యొక్క ప్రశ్నని చూసి అవతల వారు నిరుత్సాహపడేటట్టు మాట్లాడకూడదు. ఎంత అందంగా అన్నాడో చూడండి, వెంటనే శుకుడు అంటాడు, ఇతపూర్వం ఎన్నడూ నేను ఎక్కడా పాలు పితికినంతసేపు కన్నా ఉండనయ్యా, ఇవాళ నీకోసం నేను ఎలా ఉంటాను, మృత్యుముఖంలో ఉన్నామని నేను ఉంటానా, నేను ఉండను అనలేదు, ఉంటాను 7 రోజులు నీ కోసం అని అనలేదు, తన గురించి తానేమీ చెప్పుకోలేదు. ఆయన చేసిన పని ఏమి అంటే ఒక్క మాట చెప్పాడంతే. ఎంత ధైర్యం వచ్చేస్తుందో చూడండి శిష్యుడికి. నీకు నేను ఒక విషయం చెప్తాను పరీక్షిత్, జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ ఖట్వాంగుడు అనబడేటటువంటి రాజు దేవతలకి సాయం చెయ్యడం కోసమని, యుద్ధం చెయ్యడానికని భూమిని విడిచిపెట్టి రథాన్నికి స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది, రాక్షసులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత దేవతలందరూ ఖట్వాంగుడిని అభినందించారు. అభినందించిన తర్వాత నీకేం వరం కావాలో కోరుకో, ఇంత మా కోసమని కష్టపడి నువ్వు పైలోకానికి వచ్చి యుద్ధం చేసావు కదా, నీకేం వరం కావాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నాకేం వరం అక్కర్లేదు, కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెప్తారా అన్నాడు. అంటే వాళ్ళు గబగబా కంప్యూటర్లో బటన్ నొక్కి, కంప్యూటర్లో బటన్ నొక్కంటే అప్పుడు ఉన్నాయండి అని అనకండి, అంటే వాళ్ళు చూడగలరు కాబట్టి. వెంటనే వాళ్ళు చూసి అన్నారు, నీకు ఇంకొక గడియ ఉన్నదయా ఆయుర్దాయం అన్నారు. ఆయన అన్నాడు, శాభాషాలు నేను ధరించిపోవడానికి గడియ ఉందా అన్నాడు. అని రథం ఎక్కి గబగబా భూమండలానికి వచ్చేసాడు. వచ్చేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఈ మాట చెప్పేసి ధ్యానమగ్నుడై ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చొని శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి మోక్షాన్ని చేరుకున్నాడు. నీకు 7 రోజులు టైం ఉంది, 2 గడియల్లో మోక్షానికి వెళ్ళిన వాడు ఉన్నాడు, నీకు రాపోవడం ఏమిటి మోక్షం అన్నాడు శుకుడు. ఎంత గొప్ప మాట చూడండి, ఇలా మాట్లాడిన వాడు గురువు. అంతేకాని అదే కష్టమండి, అవన్నీ ఎలా అవుతాయండి? మీకు చేయలేరండి అవన్నీ, అసలు చాలా కష్టం అండి బాబు. మోక్షం అంటే అది అంత తేలిక అనుకుంటున్నారని భయపెట్టేయడానికి గురువు ఎందుకండి? ఇంకా ఉత్సాహాన్ని ప్రోధి చేయడానికి ఈశ్వరుడు సర్వకాలములయందు ఆర్తితో నువ్వు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా అని పున పునశ్చోత్తమ సంత్వవాది మళ్ళీ 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 మంచి మాటలు చెప్పి భాగవతుల్ని భక్తుల్ని భగవంతుడికి దగ్గర చేర్చేటటువంటి ప్రయత్నం చేసేవాడెవడో ఆయన గురువు. అంతేగాని తన పాండితీ ప్రకర్షణ ఆవిష్కరించడం కోసం పెద్ద పెద్ద విషయాలన్నీ తీసుకొచ్చి చెప్పేసి అయితే ఇంకా మన జీవితంలో మనకి ఏం అర్థం కావురా అనవసరం అని చెప్పి వాళ్ళు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయేటట్టుగా చేసిన వాడు గురువు కాడు. శుకుడు తలుచుకుంటే చాలా ఘనంగా చెప్పగలడు, కానీ ఆయన అలా చెప్పలేదు. ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. భాగవతానికి ఉన్న గొప్ప లక్షణం మీరు ఒక్కటి గమనించాలి, పరీక్షిత్ ఎవరికి ప్రతినిధో తెలుసా అండి? 7 రోజులలో మరణించే వారందరికీ పరీక్షిత్ ప్రతినిధి. 7 రోజులలో మరణించే స్వభావం ఉన్నవాళ్ళు ఎవరు? ఈ సమస్త జగత్తుకి అదే పరిణామం. ఎందుచేత అంటే ఆయన దేశాన్ని ఏలినవాడు కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, గొప్ప చిత్రకారుడు కావచ్చు, కవి కావచ్చు, పండితుడు కావచ్చు, ఎవరైనా ఎంతకాలం బ్రతుకుతారు అంటే 7 రోజులే. ఎందుకంటే 8వ రోజు లేదు చచ్చిపోవడానికి. చచ్చిపోతే ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజుల్లోనే చచ్చిపోవాలి. కాబట్టి ఎవరికైనా 8 రోజులు మిగిలాయి? 7 రోజులే మిగిలాయి. కాబట్టి 7 రోజులలో మోక్షాన్ని పొందడానికి ఏం చెయ్యాలని పరీక్షిత్ వేసిన ప్రశ్న అందరి తరపున పరీక్షిత్ వేసేసినట్టే. ఇప్పుడు శుకుడు చెప్పింది ఎవరికి చెప్పినట్టు? అందరికీ చెప్పేసినట్టే. ఇప్పుడు పరీక్షిత్ అందుకున్నట్టు అందుకున్నవాడు ఎవడో వాళ్ళందరూ పరీక్షిత్తులా మోక్షాన్ని పొందుతారంతే. అంతే అక్కడ ఉన్నటువంటి విషయం. మీకు భాగవతంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి? ఒక ఆయన్ని 7 రోజుల్లో చచ్చిపోతావు రా అన్నారు. 7 రోజుల్లో నేను ఏం చేస్తే మళ్ళీ పుట్టనని మోక్షం పొందాడు ఒక ఆయన. నువ్వు 8వ గర్భానికి చచ్చిపోతావు ఈ అమ్మాయికి అన్నారు ఒక ఆయన్ని. 8వ గర్భానికి నేను చచ్చిపోతానేమోనని బెంగ పెట్టుకుని ప్రతి నిమిషం చచ్చిపోయి ఆఖరిలో చచ్చిపోయి బతికాడు ఒక ఆయన కౌశలు. కాబట్టి ఈయనకన్నా ఆయనకి ఎక్కువ టైం ఉంది, కానీ ఆయన చచ్చిపోతూనే ఉన్నాడు ప్రతి క్షణం చావుకి భయపడి. ప్రపంచంలో చావుకి భయపడడం అంత వెర్రితనం ఇంకొకటి లేదు. ఎందుచేత చావుకి భయపడి మీరు ఎంత దూరం పారిపోగలరు? పోని అది ఎప్పుడు వస్తుందో తెలుసా అంటే తెలియదు. శుకుడు చెప్తాడు అసలు మరణమనేటటువంటి దానికి ప్రధాన కారణమేమి, మరణమనేటటువంటి దాన్ని ఢీకొట్టడానికి కావలసిన ప్రయత్నము చేయకపోవుటయే. మీరు ఒకటి ఆలోచించండి, ప్రతి జీవి కూడా ప్రత్యేకించి మనుష్యుడు ఏం చేస్తాడు? నేను నా సొంతంగా చెప్పట్లేదు, శుకుడు చెప్పిన మాటలు చెప్తున్నాను. ఒక పొయ్యి ఒక రోలు, ఇవి శుకుడు వాడిన మాటలు. ఒక పొయ్యి ఒక రోలు ఒక భార్య కొందరు బిడ్డలు కుటుంబము సంసారము ఇవి దేనికి పనికొస్తాయి? అంటే తన జీవనయాత్ర సాగించుకోవడానికి పనికొస్తాయి. ఎందుకనంటే రొయ్యి పోలు ఆ రోలు పొయ్యి అని ఎందుకు వాడాడంటే బహుశా ఆ రోజుల్లో ధాన్యం తెచ్చుకుని దంచుకుని ఉడికించుకునేవారు కాబట్టి. ఇవి రెండు దేహయాత్ర సాగించడానికి. కాబట్టి ఇప్పుడు రెండోది ఏమిటి? ఒక భార్య కొంతమంది బిడ్డలు. ఇంకా నిరంతరము దేని గురించి ఆలోచన చేస్తాడు? శరీరము యొక్క పటుత్వము సన్నగిల్లిపోతుంటుంది, శరీరము ముడతలు పడిపోతుంటుంది. తన తర్వాత తరం వచ్చేసింది, కొడుకు పెద్దవాడైపోయాడు. ఇప్పుడు ఆయన పనులు ఆయన చూసుకోగలడు, ఈయనకన్నా సమర్థవంతంగా ఆయన చూడగలడు. ఈయన తాళం తీసి తాళం చెవులు ఎక్కడెట్టాడో తెలియదు. అపార్ట్మెంట్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసామంటావా అంటాడు. అంటే మెల్లిమెల్లిగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అయినా సరే ఇంకా కొడుకు జీతం పట్టుకొచ్చిస్తే కుటుంబ పోషణ తను చెయ్యాలని, అన్నీ తనకి తెలియాలని ఒక భ్రాంతి. మీరు ఒకటి శుకుడు చెప్పాడని కాదు, నిజాయితీగా ఒకటి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే. బాల్యంలో ఉంటాం అప్పుడు మనకేం తెలియదు, చాలా హాయి. ఒక వయస్సు వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత ఒక అభిప్రాయం వస్తుంది, ఇది కాదు నేను ఇది చదువుకుంటాను అని. ఆ తర్వాత పెళ్ళి. ఇప్పుడు పెద్దలు నిర్ణయించినారు కానా అని శుభలేఖలో వేస్తాం, కానీ నిజంగా పెద్దలు నిర్ణయించేస్తే చేసేసుకునే అంత పుణ్యాత్ముడు ఎవడు ఏం లేడు. 276 పెళ్లి చూపులు అయిపోయి వీడికి 60 ఏళ్ళు వచ్చాక చేసుకుంటాడు. అందుకని ఇన్ని పెళ్లి చూపులు చూసుకుని వాడు ఒక భార్యను ఎవరినో తీసుకుని తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత 2 బిడ్డలు పుడతారు. ఇంకా తర్వాత ఆలోచన అంతా నిరంతరము దేని గురించి ఉంటుంది? ఒక నిజాయితీ అయిన ప్రశ్న శుకుడు అడిగాడంటే ఎందుకు అడగడండి? మీరు ఆలోచన చేయండి, మనకి ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే పూజ గది అని ఒక గది ఉంటుంది మనకి. మనకి చాలా పెద్ద రిలీఫ్ ఎక్కడొస్తుందంటే పొద్దున్నొక్క 10 నిమిషాలు అందులో కూర్చుంటే చాలు, ఇంకా దాని గొడవ మళ్ళీ మర్నాటి వరకు లేదు. మిగిలిన వాటితో ఇలా ఉండదు. అన్నం తిన్నాడనుకోండి, మళ్ళీ ఎవరో జంతికి లట్టుకొచ్చారనుకోండి, నాలుగు ముక్కలు ఇలా పడాయి అంటాడు. అదేంటి తిన్నాను కదా అన్నం, ఇప్పుడు ఎందుకు 3 గంటలకు పెడుతుగానీలే అన్నాడు. లేకపోతే ఎవరో మినపసున్ను అట్టుకొచ్చారనుకోండి, అవి ఎంత బాగా చేశారు అనండి మినపసున్ను అన్నారనుకోండి, ఏదో మినపసున్ను ఉండట్టు అంటాడు. ఇప్పుడు ఎందుకు రాత్రి భోజనంలోవి అనలేడు, ఇంద్రియములకు లొంగుతాడు. ఏది పోతన గారి భాగవతం బట్టరా ఖాళీగా ఉందని ఇంకోసారి చదువుకుంటాను అధ్యాయం అనలేడు, చదివేశాను కదండి అదంతాను అంటారు. లేకపోతే సుందరకాండ చెప్తున్నారండి అన్నారనుకోండి, ఆయనకి ఏం పనండి బాబా అస్తమానం సుందరకాండ చెప్తాడు, ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పాడో ఎన్ని మాటలు విన్నామో, సుందరకాండ అంతా నాకు వచ్చండి, సుందరకాండ ఇంక నేను ఇది ఏంటంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో దెప్పి పొడిచాడు, తిన్న అన్నం తినటం లేదా, చేసిన సంసారం చెయ్యట్లేదా, చదివిన రామాయణం చదవడానికి నీకు వచ్చిన తెగులు ఏమిటని అడిగాడు ఆయన. అందుకని మనకి భగవత్ సంబంధమైన విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విముఖత, పూజామందిరంతో ఉండేటటువంటి సంబంధం అన్నిటికన్నా బాగా ఎక్కడ తగ్గిపోతుందో తెలుసా అండి, వృద్ధాప్యంలోనే. ఎందుకంటే చెప్పడానికి ఒక షాక్ ఒకటి దొరుకుతుంది. మోకాళ్ళ నొప్పులు కదండి, వెళ్ళినా కూర్చోలేని కోడలు దీపం పెడుతుంది అంటాడు. మరి పోనీ విష్ణు సహస్రం చదువుతారా అండి అంటే నాకు నోటికి రాదండి, చదువుదా అంటే ఇప్పుడు ఏమిటంటే విశ్వం విష్ణు వశక్కారు అంటానా, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి, కనపడదు, టీవీ చూడడానికి కనపడుతుంది, అదే విచిత్రం. ఒకవేళ దగ్గర నుంచి వినపడకపోతే దూరం నుంచి కూర్చొని చూస్తాడు. డాక్టర్ గారి దగ్గర కూడా ఏం చెప్తాడంటే టీవీ కనపడటం లేదు డాక్టర్ గారు సరిగ్గాను అంటాడు, విష్ణు సహస్రం కనపడటం లేదండి అని చెప్పడం. అందుకని ఏమైపోతుందంటే భ్రాంతికి లోనైపోయి జీవితాన్ని గడిపేస్తాడంటే, ఒక గహనమైన వేదాంత విషయం చెప్పేటప్పుడు కొద్దిగా అది మీకు లైటర్ వెయిన్లో చెప్తే బాగుంటుందని నేను జోడించాను తప్ప నా ఉద్దేశ్యం భాగవతాన్ని ఒక జోకులమయం చేయడం నా ఉద్దేశ్యం కాదు. అందుకని ఇలా జీవితం గడిచి వెళ్ళిపోతున్నది, నీ దృష్టికోణమునందు ఎప్పుడైనా ఒక మార్పు వచ్చినదా, అసలు ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగిన వాడు ఉన్నాడా, నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ లోకంలోకి, కొంతకాలం ఉన్నాను ఈశ్వరానుగ్రహం, అకాల మృత్యు ఏం రాలేదు, మనవల వరకు వచ్చేసాను, ఇంకా సమయమా అయిపోతోంది కాబట్టి తెలిసిపోతోంది, వెళ్ళిపోవడం తజ్జనం, చాలామంది వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు మా నాన్నగారికి తజ్జనం పెడుతున్నాను, మా అమ్మగారు వెళ్ళిపోయారు మా అమ్మగారికి తజ్జనం పెడుతున్నాను, మా అక్కయ్య ఒకటి వెళ్ళిపోయింది, మా అక్కయ్యకి ప్రతి సంవత్సరం నేను స్మరించి నమస్కారం చేస్తున్నాను, కాబట్టి ఇవాళ రేపో లేదా 10 ఏళ్ల తర్వాతో 20 ఏళ్ల తర్వాతో ఎప్పుడో ఒకప్పుడు ఇది వెళ్ళిపోవడం ఖాయము, కాబట్టి ఇది కూడా వెళ్ళిపోతుంది, ఇది కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో సంసారంలోకి వచ్చిన తర్వాత ఓ కొడుకు పుట్టినప్పుడు వాడి పేరు మీద ఏదో డిపాజిట్ మొదలెట్టాను, పిల్ల పెళ్లికను డిపాజిట్ మొదలెట్టాను, కాస్త యుక్త వయస్సు వచ్చిన తర్వాత మంచి సంబంధాలు దొరికితే బాగుండని ఆ దృష్టికోణంలో కనబడ్డ వాళ్ళందరినీ విచారణ చేసేవాడిని, పైకి చెప్పకపోయినా ఫలానా వాళ్ళ అమ్మాయి అంటే ఆ అమ్మాయి మన కోళ్ళు అయితే ఎలా ఉంటుందే అని ఆలోచించేవాడిని, లేకపోతే మన అమ్మాయి వాళ్ళింటి కోళ్ళు అయితే ఎలా ఉంటుందే అని ఆలోచించేవాడిని, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి, మన వాళ్ళు కూడా పుట్టేశారు, వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, నాకంటూ ఇంకా ఏమైనా ఉందా, దృష్టికోణం మార్చుకోవలసింది, నేను చెయ్యవలసినది ఏదైనా ఉన్నదా, ఈశ్వరుడి గురించి నేను తపించగలనా అంటే మన నోటి వెంట వెంటనే వచ్చేటటువంటి సమాధానమేమి. మనం ఏం చెప్తామంటే పెద్ద వయసు అయిపోయింది కదండి, ఏమీ పడదు, ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాం, ఎక్కడికైనా వెళ్ళి ఉండాలని ఉంటుంది, మాకు మాత్రం గుళ్ళు గోపురాలు తిరగాలని ఉండదు, ఏమిటి వెడితే కూర్చోలేం, కూర్చుంటే నిలబడలేం, తింటేనేమో అరగదు అంటే శుకుడు అన్నాడు వీటికి, నీకు పడుకోవడానికి జీవితాంతం పరుపు కావాలని అనుకుంటున్నావు, ఆఖరి ఊపిరి ఆగిపోయే ముందు మొదట చేసే పని ఏమిటో తెలుసా, మంచం మీద పోతాడేమోనని కింద పడుకోబెడతారు, ముందే ఎందుకు పడుకోవు, భూతలాన్ని పరుపుగా చేసుకుని నీ చేతిని ఈశ్వరుడు ఇచ్చిన చేతిని తలగడగా పెట్టుకుని పడుకోవడం నువ్వెందుకు ప్రారంభం చెయ్యలేదు అని అడిగాడు. ఎంత గొప్ప ప్రశ్న అడిగాడో చూడండి, నువ్వు నీ చేతిని తలకింద పెట్టుకుని నా శరీరము వెళ్ళిపోతుందని అంగీకరించి ఈశ్వరాభిముఖుడనవడానికి నేను ఒక ప్రయత్నమును ప్రారంభించి తిని నా పిల్లల చదువుకి ఓవర్ టైం చేసి సంపాదించాను, నా పిల్లల చదువు కోసం నా వినోదాలు కొన్ని తగ్గించుకొని డిపాజిట్ వేశాను, వాళ్ళ పని అయిపోయింది ఇంకా వృద్ధిలోకి వచ్చేసారు, నా పని నేను చూసుకోవాలి, ఇంకా నన్ను ఉద్ధరించేవాడేవాడు, అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవాలి, అందుకని నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం నేను ఈశ్వరాభిముఖుడనై ఇప్పటి నుంచి ఒక ప్రయత్నం ప్రారంభం చేస్తాను, భూషయనము చేసి తలగడకి బదులుగా చేతిని పెట్టుకుని పడుకోవడానికి గదులే ఎక్కర్లేదు, వెళ్ళిపోయే శరీరం ఎప్పుడైనా వెళ్ళిపోతుంది, ఇంకా ఈశ్వరుడు నిర్మించినటువంటి పర్వత గుహలున్నాయి, ఆ గుహలోకి వెళ్ళి ప్రశాంతంగా నువ్వు ఎందుకు తపించలేవు? చెట్లకి పండిన పళ్ళు అరణ్యములలో వేలాడుతున్నాయి, నమ్మిన వాడికి పెట్టడం ఎలాగో ఈశ్వరుడికి తెలుసు, నువ్వెందుకు అది తెచ్చుకుని ఈశ్వరుడిచ్చిన దానితో జీవితాన్ని గడుపుకుని ప్రశాంతముగా బ్రతకలేవు? నేను ఈ మాటని ఆధునికమైనటువంటి భాషలోకి మార్చాననుకోండి, నువ్వు లంపటాన్ని, ఇంద్రియ లౌల్యాన్ని, లేనిపోని అహంకారాన్ని తగ్గించుకుని నీ గతం గురించి మాట్లాడడం తగ్గించేసి ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి గురించి ఎందుకు మాట్లాడవు? 57 వచ్చిన దగ్గర నుంచి వచ్చేటటువంటి గొప్ప అవలక్షణం ఏమిటో తెలుసా అండి? వాచాలత్వము. దేని గురించి మాట్లాడతాడో తెలుసా? మీరు వెళ్ళి కదపండి, తనంత వాండి తానన్నటువంటి ఒక అహంకారాన్ని పెంచి పోషించుకుంటాడు. నేనండి 73లో సర్వీసులో ఉండగా ఒక ఆఫీసరు నన్ను పిలిచి ఎందుకు ఇలా రాశావన్నాడు. నేను కేకలేస్తే బీపీ వచ్చి పడిపోయాడండి అంటాడు. ఇవన్నీ తన సాధితముల కింద చెప్పుకుంటాడు, అంతేకాని నా వయస్సులో ఉండగా నేను అలా ప్రవర్తించాను అని క్షమార్పణ చెప్పడు. ఇవి తన మనవలకి చెప్పుకుంటాడు, తన కొడుకులకి చెప్పుకుంటాడు. ఈఎక్స్ అని బోర్డు ముందు పెట్టి లేకపోతే బ్రాకెట్లో ఆర్ఈటీడీ అని పెట్టుకుని ఎప్పుడో చేసేది లేచిన ఉద్యోగం ఒకటి బోర్డు మీద పెట్టి ఇంకా ఏదో లేనిపోనటువంటి అభిజాత్యాలన్నీ తెచ్చి ఒంటికి పెట్టి ఇంకా సుఖంగా ఇంకా సుఖంగా ఇంకా సుఖంగా దీన్ని ఉంచుదామని అనుకుంటాడు. ఎంత సుఖంగా దీన్ని ఉంచుదామని నువ్వు అనుకుంటున్నావో అంత వెళ్ళిపోయేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఎన్ని సుఖాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినా నువ్వు సంసారమునందు సాధించిన ఏ ఉపకరణము చేత నీవు మరణమును తప్పించుకొన జాలవో. శుకుడు తీర్పు చెప్పాడు. నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, మనవలు కానీ, నీ క్వాలిఫికేషన్ కానీ, నీ వాహనాలు కానీ, నీ ఉద్యోగం కానీ, నువ్వు సంపాదించిన డబ్బు కానీ ఇవేమీ రావు. శంకరాచార్యుల వారు వాత పెట్టి చెప్పారు, కింబానేన ధనీన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్ దేహేన గేహేన కిం, జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యజ్యం మనోదూరత స్వాత్మార్థం కురువాక్యతో భగ భజ శ్రీపార్వతీ వల్లభం. నేను నేననుకున్నటువంటి ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రములో ఖాళీ దోషుడు బూడిదైపోతుంది ఒక అరగంటలో. ఏది నామరూపాలు, ఒక ఫోటో మిగిలిపోయింది అంతే, అది కూడా వాడు పెట్టుకుంటే, పెట్టుకోకపోతే ఏ గొడవ లేదు. కాబట్టి ఏమైపోయింది, ఇంత ఆభిజాత్యం పోయిందంతే. ఎక్కడికి వెళ్ళిపోయావు? గుర్తించని కారణము చేత మళ్ళీ వెళ్ళిపోయి హీనోపాధులలోకి వెళ్ళిపోతున్నావు. దేని కొరకు ఈ అహంకారం? నీలా ప్రశ్న వేసిన వాడు ఏడి అని అడిగాడు పరీక్షిత్. అందుకని నువ్వు ఈశ్వరాభిముఖుడవు కా, నిన్ను రక్షించేది ఏదైనా ఉంటే ఏదో తెలుసా, ఇంకా నీకు సంబంధించినటువంటి ఈఎక్స్ ఏవి నిన్ను రక్షించవు. మరి ఏవి రక్షిస్తాయి? నువ్వు పట్టుకోవలసినటువంటిది ఈశ్వరుడి యొక్క పాదములను, వివేకము తెలుసుకో అని చెప్పాడు అంతే శుకుడు. వివేకం అనగానేమి? ఇంతకాలము ఏ ఇంద్రియ లంపటమునందు పడి ఉన్నావో దానినే పట్టుకుని ఆ సంసారమునే పట్టుకుంటే మృత్యువుని తప్పించుకోవడము సాధ్యము కాదు. మరి మృత్యువుని ఎలా తప్పించుకోగలవు? ఈశ్వర పాదములు పట్టుకో. ఈశ్వర పాదాలు పట్టుకుంటే మృత్యువు రాదా అండి అని మీరు అడగచ్చు, మృత్యువు రాదు. ఆ మాట నేనంటే, మీరు మృత్యువు రాదంటే ఏమండి, మరి అలా అయితే చాలామంది పెద్దవాళ్ళు ఈశ్వరుణ్ణి కొలిచారు కదా, వాళ్ళందరూ ఎందుకు మృత్యువు వాత పడ్డారని అడగచ్చు. మృత్యువు వాత పడినది దేహము, ఆత్మకి మృత్యువు లేదు. ఆత్మకి మృత్యువు లేదని ఆత్మగా నిలబడిపోయినవాడు మృత్యువుని పొందట్లేదు, మోక్షాన్ని పొందుతున్నాడు. దేహము తాననుకున్నవాడు మృత్యువుని పొందుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేహము తాను కానన్న జ్ఞానము కలగాలి. దేహము తాను కానన్న జ్ఞానము దేని వలన వస్తుంది? గురువు యొక్క అనుగ్రహము చేత, గురువు యొక్క భాషణము చేత వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? గురువుతోడి సంఘము పెట్టుకోవాలి, గురువు యొక్క అనుగ్రహము కోసమని ప్రయత్నం చెయ్యాలి. చేసి ఈశ్వరుడి పాదములు గట్టిగా పట్టుకో. పట్టుకుంటే కలిపురుషుడు నీ యందు ప్రవేశించి నీకు వ్యామోహమును కల్పింపలేడు. ఇది చేసినట్టయితే ఆయన ఒక్క మాట చెప్పాడు, తేలిక మాటల్లో, 4 మాటల్లో మీకు నేను చెప్పేయాలంటే ఈ విరాట్ రూప వర్ణనమంతా చేశాడు శుకుడు. చేసి హరి లేనటువంటి పదార్థము లేదు, ఋషులు, సముద్రములు,
భూమి, పంచమహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఈశ్వరుడు కనపడడం లేదు. ఎందుకు కనపట్టలేదు? అదే మాయా. అది నామరూపములయందు కలిగినటువంటి తాదాత్మ్యత తదధిష్టానమైనటువంటి బ్రహ్మమునందు కలగదు. అలా కలగాలంటే ఏమవ్వాలి? మాయ తొలగిపోవాలి. మాయ ఎప్పుడు తొలగిపోతుంది? ఆ ఉన్నది మాయా అని తెలిస్తే మాయ తొలగిపోతుంది అంతే. అది ఒక గమ్మత్తు. అది మాయండి అని తెలిసిందనుకోండి మాయపోతుంది అంతే. అలా ఎలాగాని మీరు నన్ను అడగచ్చు. రామకృష్ణ పరమహంస ఒక అందమైన ఆఖ్యానం చెప్తారు. వెనకటికి ఒక మహానుభావుడు, ఒక ఆయన ఒక ఆశ్రమంలో ఉండేవట. ఆయనకి ఒకరోజు ఎందుకో ఉన్నది ఒక్కడే ఒక్క శిష్యుడు. ఆ శిష్యుడు కాస్త ఎక్కడికో వెళ్ళాడు ఊరు. అయ్యా మళ్ళీ వస్తానండి వారం రోజులు, ఏదో ఇంట్లో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయాడు. ఈయనకి పాపం అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక శిష్యుడి యొక్క అవసరం ఏర్పడింది. ఒక శిష్యుడు ఉండాలి పక్కన. ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ ప్రారంభం, ఒక మేకలు కాసుకునేవాడిని చూసి, ఒరే అబ్బాయి నువ్వు ఒక 4 రోజులు నా శిష్యుడిగా ఉంటావా అన్నాడు. ఆయన అన్నాడు, ఉంటాను కానండి, నాకేం తెలియదే శిష్యుడిగా ఉండడానికి, నాకు ఏ విషయమూ తెలియదు, మీకు సంబంధించినవి ఏం చేయనన్నాడు. మీకు నేను చక్కగా గుండు చేసి పిలక పెట్టించేసి విభూతి పిండికట్లు పెట్టేసి ఓ పంచ నేనే గట్టిగా కట్టేసి ఓ యజ్ఞోపవీతం ఒకటి వేసేసి ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కూర్చోబెడతాను. చూసినవాడు నువ్వు బ్రాహ్మణ వటువువి బ్రహ్మచారి అనుకుంటారు. నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? నోరు విప్పకంతే. నువ్వు నోరు విప్పావో తెలిసిపోతుంది. అలాగేనండి, అయితే ఇంకేముంది, చాలా తేలిక అన్నాడు. చాలా తేలిక అని చెప్పి చాలా తేలిక అనుకున్నవే ప్రమాదం తీసుకొస్తాయి ప్రపంచంలో. వెనకటికి నటన రానివాడు ధృతరాష్ట్రుడి పాత్ర ఒప్పుకున్నాడు. ఎందుకంటే అలాగో కళ్ళు మూసుకోవడమే కదా స్టేజ్ ఫీర్ ఉండదని. కళ్ళు మూసుకు కూర్చున్న తర్వాత నిద్ర పట్టేసింది. ఏమో పాపం 10 మాటలు చెప్పు ధృతరాష్ట్ర, నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటాడు. ఆయన ఏం చెప్తాడు నిద్రపోయినవాడు? అందుకని తేలిక అనుకున్నవి కొంప ముంచేస్తాయి ఒక్కొక్కసారి. అందుకని నోరు విప్పకుండా కూర్చోవడమే కదా అని చెప్పి నోరు విప్పకుండా కూర్చున్నాడు. కూర్చోడానికి ఒప్పుకున్నాడు ఆయన. కూర్చుంటే వీళ్ళ ప్రారంధం కొద్దీ ఆ ఆశ్రమానికి ఇంకొక అతిథి వచ్చాడు. వచ్చి ఆయన అక్కడ కూర్చుని కమండలం మర్చిపోయాడు. మర్చిపోయి ఈ పిల్లాన్ని పిలిచి వీరే కమండలం పట్టరా అన్నాడు. ఎవరికి కమండలం అంటే ఏమిటో తెలియదు పాపం. వాడు విచిత్రంగా చూస్తున్నాడు. వరే నీకేరా చెప్తున్నది, ఆ కమండలం పట్టరా అన్నాడు. అంటే వాడు మళ్ళీ, బాబు ఇదేంటి నాకు అడుగుతున్నాడు, నాకు కమండలం అంటే తెలియదు, నాకు తెలియదు అందావా, నోరు విప్పద్దని చెప్పాడు ఆయన. ఎలాగని చూస్తున్నాడు ఆయన 4-5 మాటలు అడిగి, ఎరా కమండలం తేరా అంటే నాకు, నువ్వు కానీ మేకలు కాసుకునేవాడు ఏంటిరా అన్నాడు. అనగానే లేచి పారిపోయాడు ఆయన. ఎందుకు పారిపోయాడు అంటే మేకలు కాసుకునేవాడే అని తెలియగానే వాడు పారిపోయాడు. ఇది మాయా అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది. మమ మాయా దురచ్చయ, అప్పటి వరకు అది తొలగదు. దానికి ఈశ్వరానుగ్రహము తోడైతే తొలగుతుంది. తొలగితే ఏమవుతుంది? లోపల ఉన్న ఆత్మ భాసిస్తుంది. చంద్రుడు ఒక సరోవరంలో ప్రతిబింబిస్తూ ఉంటాడు చీకట్లో. అలలు కదులుతుంటాయి. మెల్లిగా కదులుతున్న అలలకి చంద్రబింబం కూడా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. నిజంగా చంద్రబింబం కదిలిందా? కదలలేదు. అసలు చంద్రబింబం అలాగే ఉంది. నీరు కదలిక వల్ల ప్రతిబింబం కదిలినట్లు మీకు కనపడుతోంది. కదిలినది నీరు తప్ప కదిలినది ప్రతిబింబము కాదు. అలాగే అజ్ఞానము చేత తాదాత్మ్యమును పొంది ఈ దేహము తానన్న భీతి ఎక్కువై ఆ భీతియే మృత్యువు. కాదు కాదు, నేను ఎప్పుడూ ఉండే ఆత్మని అది తెలుసుకుంటోంది. ఆ తెలుసుకుంటున్నది నేను, అది ఎప్పుడూ ఉంటుంది, దానికి మృత్యువు లేదు. ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందని అది సాక్షిగా తెలుసుకుంటుంది. ఇది పడిపోయాక కూడా బయటకొచ్చి ఆహా ఇది పడిపోయిందని నా ఫోటో నేను చూసుకున్నట్టు అది దీన్ని చూస్తుంది. అది నేనైనప్పుడు ఈ పడిపోయేదాంతో నాకేం సంబంధం? అది పడిపోతుంది, అది సహజం, దానికి మృత్యువు, నాకు మృత్యువు లేదు అని అంగీకరించగలిగి అలా నిలబడగలిగితే మాయ తొలగినది. కానీ అది నేను చెప్పేసినంత తేలికని మీరు అనుకుంటున్నారేమో, అదంత తేలిక వెంటనే పట్టేసుకుంటుంది. కాబట్టి అలా స్థిరముగా నిలబడడానికి ఏది మార్గము? మరి ఎలా నిలబడుతుందండి అది అంటే ఆయన ఒక మాట చెప్పాడు, హరిమయము విశ్వమంతయు. ఈశ్వరుడి కోసం నువ్వు ఎక్కడ తిరగక్కర్లేదు పరీక్షిత్. అసలు ఉన్నది శ్రీహరి ఒక్కడే, అది తప్ప ఇంకొకటి లేదు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. ఎంత గొప్ప మాట వేసేసారో చూడండి. విశ్వము హరి, హరి విశ్వము. ఇంకా ఇంకొక పదార్థం ఏం లేదు, ఉన్నది ఒకటే, ఒకటే రెండుగా అలా ఇలా కనపడుతోంది. శుకుడు ఒక ఉపమానం కూడా చెప్పాడు, ఇలా చూసినప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న తల్లి ఒక్కరు కనపడతారు. నేను నా గుడ్డుని ఒక వేలుతో ఇలా పొడిచాననుకోండి, నా ఎదురుగుండా కూర్చున్న ఆవిడ రెండు కింద కనపడతారు.
నా వేలితో గుడ్డుని ఇలా పడవడం వల్ల నా ఎదురుగుండా ఉన్న వ్యక్తి రెండుగా కనపడినట్టు అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు లోకము ఇంకా 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 అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాననేత్రము చేత చూస్తే ఉన్నదొక్కటే. కాబట్టి హరి హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సందేహింప పని లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. నువ్వు కానీ సక్రమంగా వినదలుచుకుంటే హరిమయము కానటువంటి పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకుని సమస్తం ఈశ్వరమయం జగత్ అని నువ్వు అంగీకరించి అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే, ఇది పడిపోతుంది, ఇది పంచభూతములు, బ్రహ్మాండములో ఉన్న పంచభూతములలోంచే పిండాండములోని పంచభూతములు తన్మాత్రలు ఇంద్రియములు ఇవన్నీ వచ్చాయి, ఇదంతా ఈశ్వరుడి యొక్క నిర్హేతుకమైన ఒక లీల అని నువ్వు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము అని బోధ చేసి, అసలు ఈ ప్రపంచ ఆ భక్తి నిలబడడానికి ఒక మాట చెప్పాడు ఆయన, ఈ భక్తి నువ్వు నీ అంత నువ్వుగా, నేను భక్తిగా ఉంటాను నేను భక్తిగా ఉంటాను నేను భక్తిగా ఉంటానంటే భక్తిగా ఉండడం కుదరదు. అమరేంద్రాదులు కొల్చు భంగి అయ్యబ్జాక్షు సేవించగా విమల జ్ఞానము భక్తి విమల జ్ఞానము ముక్తి వైరాగ్యమునొసగున్ తత్కమలాధీసు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమెవ్వానికినైన కర్మయుగళీ పర్వంబు కాకుండునే అని అడిగాడు శుకుడు. నేను ఒక్క మాట చెప్తాను పరీక్షిత్, నువ్వు చెయ్యవలసింది ఏమిటో తెలుసా, ఈశ్వరుడు ఎందు పూనిక కలగాలి. ఆ పూనిక ఎలా కలుగుతుంది, నువ్వు ఇంట్లో కూర్చుని భగవంతుడి మీద భక్తి కావాలి భగవంతుడి మీద భక్తి కావాలంటే రాదు. ఎలా వస్తుంది, అమరేంద్రాదులు కొల్చు భంగి అయ్యబ్జాక్షు సేవింపగా, ఆ ఈశ్వరుడికి ముందు నువ్వు అసలు ఇలా నమస్కారం మొదలెడితే ఆయన నీకు దారి చూపిస్తాడు. ఏమిటో తెలుసా దారి, ఆ మహానుభావుని యొక్క కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని భగవంతుని యొక్క కథలు వినడం అనేటటువంటి స్థితికి తీసుకుని వెడతాడు. కాబట్టి కొన్ని కోట్ల 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 జన్మల వరకు అసలు భాగవతం వేపుకు కానీ భగవత్ కథ వేపుకు కానీ వెళ్ళలేడు. వెళ్ళాడు అంటే వాడి జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభమైనది. ఎందుకని, అది విసుగులేనిది, ఆశాంతము రక్షణనీయగలిగినది, మలాపరిభ్రమమివ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఎవరికైనా సరే భగవంతుని యొక్క కథలనేటటువంటివి కర్ణపేయంగా ఎంతో సంతోషంగా ఉంటాయి. ఆ భగవంతుని యొక్క కథలను వినడము నువ్వు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. భక్తితో వాడు సర్వేశ్వరుడు, వాడంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, జయిస్తున్నవాడు వాడు, చూస్తున్నవాడు వాడు అన్న భావన నీకు కలిగిన నాడు నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది. ఏమిటో తెలుసా అండి, ఏదో పూజ గదిలోకి వెళ్ళి ఒక పావుగంటో అరగంటో కూర్చుని పూజ చెయ్యడం కాదు, ఒక పాత్ర ఈ చేత్తో పట్టుకుని ఒక పాత్ర నిండా నూనె తీసుకుని ఈ పాత్రని ఇలా వంపితే ఇందులోంచి సన్నటి తైలధార ఈ పాత్రలోకి పడుతుంటే ఎలా పడుతుందో అలా కొంతకాలానికి ఏమైపోతుందంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ అన్నట్లుగా పడుకుంటాడు. పడుకుంటూ పడుకుంటూ ఈశ్వర ఏం ఆశ్చర్యమయ్యా, ఇంత అలిసిపోయిన నా శరీరాన్ని పరుపు మీద పెట్టానంతే. కానీ ఇప్పుడు నిద్ర ఎవరిస్తారు, నువ్విస్తావు, ఎలా ఇస్తావు నాకే తెలియదు ఎప్పుడు నిద్ర పడుతుందో. పడుకోవడం పడుకుంటాను, అది వచ్చి ఆవరిస్తుందంతే. నేను నిద్రాకాలిక సుఖమును పొందుతాను, అది ఏమైనా ఆపరేషన్ చేసినట్టు బాధగా ఉంటుందా, హాయిగా ఉంటుంది. ఎంత ఔదార్యమయ్యనిది, నేను పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికి నువ్వేం చేస్తావు, నా ఇంద్రియాలకన్నింటికి మళ్ళీ బలం ఇచ్చేస్తావు, మళ్ళీ కళ్ళు సంతోషంగా చూస్తాయి, మళ్ళీ ముక్కు వాసన చూస్తుంది, ఆనందంగా నిద్రలేస్తాను. నిద్ర లేవగానే తెల్లవారుతోందని చెప్పి ఈశ్వరుడి ముఖం చూసి ఒక నమస్కారం చేసి భగవంతుడి గురించి జ్ఞాపకం తెచ్చుకొని ఓ సుప్రభాతం చేసుకుంటూ, ఇప్పుడు వెంకటాచలం అలా ఉంటుంది, శ్రీశైలంలో అలా ఉంటుంది, ఇప్పుడేమో ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గంట యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మా ఖండలాది సురనాయక బృందవంద్యం అని చదువుతూ ఢమరుకలు మోగిస్తుంటారని ఆలోచన చేస్తూ స్నానం చేస్తాడు.
అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు, ఏదో చదవబోతాడు, ఏదో జ్ఞాపకానికి వస్తుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏది భగవంతుడి గురించే అయిపోతుంది. భోజనం దగ్గరికి వస్తాడు, ఏం ఆశ్చర్యం, ఎక్కడ పండిన గింజలో నా ఇంటికి తెచ్చాడు, అగ్నిహోత్రము తానయ్యాడు, తాను ఉడికించాడు, ఇక్కడికి తెచ్చాడు, నేను ఇలా నోట్లో పెట్టుకుంటే రుచి రూపంలో సుఖాన్ని ఇస్తాడు, కడుపులోకి వెళ్ళాక జీర్ణం చేస్తాడు, ఏం ఆశ్చర్యం రా నిజంగా. ఇంత పిసరు మలము పైకి వస్తే నేనే భరించలేనంత దుర్వాసన. అటువంటి మలము నా శరీరంలో ఉండగా 9 రంధ్రములున్నటువంటి శరీరంలో 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 రంధ్రములున్న బుడగలోంచి దుర్వాసన రాకుండా శాసనం చేస్తున్నాడు. ఇంట్లో ఒక్క వెలగపండు ఉంటే వాసన వచ్చేస్తుంది, లోపల ఇన్ని మలమూత్రాలుంటే ఇంత వాసన పైకి రాకుండా కాపాడుతున్నాడు. ఏం ఆశ్చర్యమయ్యా ఈశ్వర, ఏమిటా నీ లీల, నిజంగా ఎంత ఉపకారం చేస్తున్నావయ్యా అంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ భక్తికి ఒక నియమము ఒక సమయము అవసరమా? స్వప్నమునందు కూడా కలలో కూడా ఇదే ఏదో ఆలోచిస్తుంటాడు, ఎందుకంటే అలవాటు అయిపోయింది ఆ మనస్సుకి. ఆ మనస్సు ఎక్కడ చేరింది? భాగవతానికి ఉన్న రహస్యం ఇదే. మనస్సుకుండేటటువంటి చాలా గొప్ప బలము, చాలా గొప్ప బలహీనత ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకోకుండా భాగవతం వింటే అసలు అర్థం లేదు. మనస్సుకున్న చాలా గొప్ప బలం ఏమిటో తెలుసా అండి? అదే బలహీనత కూడా. మీరు ఉండమన్న చోట అది ఉండదు. మీరు మనస్సుని తీసుకెళ్ళి, రేపు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తాం కదా, సుబ్రహ్మణ్య శర్మ గారు ఎలా చదువుతారో మీరు చూద్దరు కానీ ఒక్కొక్క గ్రహాన్ని పిలుస్తారు, ఎలా పిలుస్తారో. మనం నిజంగా దృష్టి పెట్టి వింటూ ఉంటే ఆ ఆభరణాలు, ఆ దుస్తులు, ఆ రథం వాళ్ళు ఎక్కొస్తూ ఉంటారు. నిన్ననే ఆ లోపల సుబ్రహ్మణ్య శర్మ గారు మల్లాని చంద్రశేఖర శాస్త్రి గారు ఉటంకిస్తూ మాట అనుకున్నాం, మీరు పెట్టే అక్షత గ్రహం, లక్కాగ్రహం, డబ్బాగ్రహం, శబ్దశక్తికి వస్తారు దేవతలు, వచ్చి కూర్చుంటారు అక్కడ. అంత జాగ్రత్తగా నడవాలి ఆ కార్యక్రమం. అందుకని పాపం గోపాలకృష్ణ గారు నిన్న రాత్రి కూడా కూర్చుని అది అంత అందంగా జరగాలని దాని గురించి పెద్ద ఎక్సర్సైజ్, ఎందుకని అంత అందంగా చెయ్యాలి కార్యక్రమం రేపు భీమష్మే కాల్చినాడని. సరే, ఇంతకీ ఆ విషయం నేను ఎందుకు చెప్పానంటే, మీ శ్రద్ధ, ఆ శ్రద్ధ చేత ఏమవుతుంది, స్వప్నమునందు కూడా దానియందే మనస్సు తగులుకొని ఉంటుంది. అనుషంగికముగా ఇతర వ్యాపారములు నడుస్తుంటాయి, కానీ లోపల మాత్రం ఎప్పుడు దానియందే నిలబడిపోయి ఉండిపోతాడు. ఇది ఎలా ఉంటుంది అంటే, రమణ మహర్షి ఒక గొప్ప ఉదాహరణ చెప్తారు. ఆడవాళ్ళు నీటి కడవలు తల మీద పెట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటారు. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటుంటారు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ కాలు దేని మీదైనా ఒక రాతి మీద పడింది అనుకోండి అని ఇలా కాలు పట్టుకోరు, అని కుండ పట్టుకుంటారు. తల మీద ఉన్న కుండని రక్షించుకోవడం దృష్టి ఉంటుంది. మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతున్నా దృష్టి తల మీద ఉన్న కుండ మీద ఉన్నట్టు భక్తి పరిణతి చెందితే నువ్వు ఏ పనిలో ఉన్నా నీ మనస్సు ఈశ్వర పాదముల దగ్గర ఉంటుంది. చేరగలుగుతాడు. ఎక్కడ ప్రారంభం? ఈశ్వర కథ వినడంతో ప్రారంభం. ఇప్పుడు మనస్సు ఏమైంది? ఒక బలహీనత ఉన్నది. ఏమిటా బలహీనత? నువ్వు ఈశ్వరుడి దగ్గర ఉండవే ఉండదు, వెళ్ళిపోతుంది ఇంకో చోటు. ఇప్పుడు వెళ్ళిపోయే మనస్సే బలం. ఇప్పుడు మీరు దాన్ని వెళ్ళిపోవడం ఎలా వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు? మీరు ఆలంబనం అందిస్తున్నారు దానికి. దానికి భాగవతం చెప్పారు. ఇప్పుడు ఈ భాగవతంలో ఏం చెప్తారు? భగవంతుడి యొక్క లీలావతార వర్ణనం, ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఎలా చేశాడు, ఎదురెదురు మీరు వింటారు. దక్షయజ్ఞ ధ్వంసం దగ్గర నుంచి ఇవాళ ఇవాళ అదృష్టం ఉంటే మనకి ఆది వరాహమూర్తి వస్తారు, యజ్ఞ వరాహమూర్తి. ఆ వరాహమూర్తి అవతారం దగ్గర నుంచి ఇవన్నీ వచ్చేస్తే మీరు విని 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 రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నారనుకోండి, మీకు ఆ యజ్ఞ వరాహమూర్తి యొక్క ఆవిర్భావం కనపడుతుంటుంది. ఎలా కనపడుతుంది? నీ చెప్తే కనపడదు, మీ మనస్సు లగ్నమైతే కనపడుతుంది. ఇక్కడ అదే వినపడుతుంటుంది, రాత్రి నిద్రపోతున్నా ఈ మాటలు చెవులో వినపడుతుంటాయి. ఇప్పుడు ఏమైపోయింది మీ మనస్సు? అంతకుముందు టీవీ సీరియల్ మీద ఉండేది, ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి మీద ఉంటుంది. తప్పు దానిదా? ఆసారాన్ని అందివ్వడంలో తేడా చేసిన మనదా? మీరు ఇంద్రియాలని ఎలా వాడితే అది అలా పుచ్చుకుంటుంది, దాని తప్పే ఉండదు. మీరు తీసుకెళ్ళి దుష్ట వస్తువు ముందు దాన్ని పెట్టారనుకోండి, దాన్నే పట్టుకుంటుంది. అందుకే మీరు ధ్యానంలో ఒక మాట చెప్తారు, మీరు చూడండి, దీపం వంక మీరు అలా చాలాసేపు చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, వెంటనే దీపశిఖ కళ్ళల్లో కనపడుతుంది. మీరు ఇంద్రియాలతో ఏ వస్తువుని తాదాత్మ్యతతో జాగృతిలో చూశారో దాన్నే స్వప్నంలో కూడా చూపిస్తూ ఉంటుంది. సాధ్యమైన త్వరలో సంస్కారము కూడా దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మీరు దానికి ఈశ్వరుని అలవాటు చేసేసారనుకోండి, గుళ్ళోకి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి మాట్లాడుకోవడం, ముందు మొరాయిస్తుంది, వద్దు 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 అంటుంది. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసి అండి ఊరుకుంటుంది. సరేలే, అయితే అదే బాగుందంటుంది. మీరు బలవంతంగా ఓ 3 నెలలు గుడికి తీసుకెళ్ళడం అలవాటు చేయండి శరీరాన్ని. ఓ రోజు మీరు మానేశారనుకోండి, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు అంటుంది. అది విచిత్రం. ఈ లక్షణం పాముకుందండి. ఇలా మనిషి కనపడితే భుస్సుమనే పాము 10 మాటలు పాముల వాడు అలవాటు చేస్తే అంతమంది మనుషులు చుట్టూ కూర్చున్నా సరే వాడు ఊతుంటే అది పడగ విప్పలా ఆడుతుంది. ఒక పావుకి అలవాటైంది, మన మనస్సుకు అలవాటు చేయలేకపోతే దోషం ఎవరిది? మనదే. మన ఎందు ప్రయత్నం లేదు. దీన్ని శుకుడు ఎత్తి చూపిస్తున్నాడు భాగవతంలో. అందుకని మనస్సుకి ఆలంబనం ఇస్తుంది భాగవతం, మారుస్తుంది మనస్సుని, ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. ఇది అందరూ పొందగలరా? ఈ అదృష్టం పొందాలంటే పుణ్యబలం ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి అనుగ్రహం ఉంటుందో వాళ్ళనే ఆయన అడ్మిట్ చేస్తాడు, అందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. శుకుడి దగ్గర పరీక్షిత్తుని మాత్రమే వినేటట్టు చేశాడు. ఎవరెవరికి ఈశ్వరుడు అనుగ్రహిస్తే వాళ్ళు వాళ్ళు మాత్రమే భాగవతం వినగలరు తప్ప అందరూ భాగవతం వింటారనే నమ్మకం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. అందుచేత నువ్వు భగవత్ కథాశ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తుని సృష్టించిన వాడు ఆయనే. ఒక మాట చెప్తాడు చిట్ట చివర, ఒకనొకొక స్థితిలో ఈ అయోమయం ఎవరి వరకు వెళ్ళిందో తెలుసా? నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు, లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ నీటితో నిండిపోయి ఉన్నటువంటి లోకముల యందు తాను ఏమి సృష్టి చేయాలో ఆయనకేం అర్థం కాలేదు. చుట్టూ చూశాడు, అసలు నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, కాబట్టి నన్ను కన్నవాడన్నవాడు ఉండాలి కదా, వాడేడి అని చూశాడు. చుట్టూ ఏమీ లేదు, నీళ్లున్నాయి, జలప్రళయం అయిపోయింది. కంగారు పడ్డాడు, ఏమిటి చెయ్యాలి సృష్టి? నేను ఏదో సృష్టి చెయ్యాలనిపించింది ఇచ్చిన పదవిని బట్టి. అంటే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుల్లోంచి వస్తోంది. ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. ఒక మాట వినపడింది పైనుంచి. ఎక్కడి నుంచి వినపడిందో తెలియదు. తప తప అంది, తపించు తపించు అంది. తపించాడు. తపించడం అంటే ఏమిటి? ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరిది వినపడిందో వారి దర్శనమును అపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనమైంది. దర్శనమై నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని వేదములనిచ్చి బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చెయ్యడం ప్రారంభం చేశాడు. ఈ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించడంలో ఒక గమ్మత్తైనటువంటి ప్రక్రియ జరిగింది. అంటే నేను స్కందంలో వచ్చేటటువంటి ఆఖ్యానములను కాస్త కలుపుకోవడానికి అవకాశం ఉండే రీతిలో ఆ కథాభాగాన్ని కొద్దిగా మలుపు తిప్పుకుంటున్నాను. దాన్ని మీరు కొద్దిగా గమనించండి. అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి గ్రంథపఠనం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియడం కోసమని చెప్తున్నాను. అంటే 45 రోజుల్లో నిజంగా భాగవతంలో కనీసం ప్రధాన విషయాలు పూర్తి చేయాలన్నా దానికి ఏదో ఒక దారి వెతకాలి కదా మరి. అందుచేత అలా బ్రహ్మగారు సృష్టి చేయడంలో ఆ బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. రకరకములైనటువంటి సృష్టి చేశాడు ఆయన. సృష్టి చేయడంలో కూడా ఒక గమ్మత్తు జరిగిందండి. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమార మొదలైనటువంటి వాళ్ళని సృష్టించాడు. ఆ 4 సృష్టించి, మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి, మీరు బిడ్డల్ని కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళము, మాకు అక్కర్లేదు, మేము చెయ్యం సృష్టి, మాకు శ్రీహరి పాదములను చేరిపోతాం, నువ్వు మమ్మల్ని అనవసరంగా మళ్ళీ ఇలా సృష్టించావు కాబట్టి మళ్ళీ మేము వెళ్ళిపోతామని వాళ్ళు జ్ఞానులై ఎప్పుడు 5 ఏళ్ల వయస్సులో ఉంటారు. అంటే కాలమునకు లొంగరు వాళ్ళు. 5 ఏళ్ల వయస్సులో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని ఎప్పుడు ధ్యానం చేస్తూ వాళ్ళు శ్రీహరి వైపుకు వెళ్ళిపోయారు. ఆయనకి కోపం వచ్చింది, బ్రహ్మగారికి కోపం వచ్చి భృకుటి ముడివేశాడు. ఇలాగా ఒక విచిత్రం జరిగింది. నీలలోహితుడన్న పేరు కలిగిన రుద్రుడు పుట్టాడు అందులోంచి, ఆ బ్రహ్మములోంచి పుట్టి కింద పడ్డాడు. కింద పడివాడు ఏడుపు మొదలెట్టాడు. ఏడుస్తుంటే ఆయన అన్నాడు, ఏడవకు ఏడవకు అన్నాడు. ఎందుకు ఏడవకు ఏడవకు? నేను ఎక్కడుండాలి, ఏం చెయ్యాలన్నాడు ఆయన. నేను చెప్తాను ఏడవకు అన్నాడు. నువ్వు పుడుతూనే ఏడిచావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అన్నాడు. సృష్టి ఎంత గమ్మత్తుగా వచ్చిందో చూడండి. అంటే సంకల్పము చేత సృష్టి ప్రారంభమైంది. ముందు ఎక్కడ అంటే సంకల్పములోంచి రావడం ప్రారంభమైంది. దానికి మిథున సృష్టి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి మిథున సృష్టి. అంటే స్త్రీ పురుష మైథునం చేత సృష్టి జరుగుతూ ఉంటుంది, లేదా జీవరాశులలో స్త్రీ పురుష మైథునం చేత సృష్టి. అది కాదు, అది సంకల్ప సృష్టి. కేవల ఈశ్వర సంకల్పముతో సృష్టి జరుగుతుంది. అప్పుడు ఆయన కింద పడ్డాడు. కింద పడితే ఆయనకో 80 భార్యల్ని 80 రూపాయలని ఇచ్చి నువ్వు అలా ఉండు, సృష్టి చేయి అన్నాడు. అంటే ఆయన కొన్ని గణములను సృష్టించాడు. వాళ్ళు ఉన్నవాళ్ళని తినేయడం మొదలెట్టాడు. మళ్ళీ పిలిచి అన్నాడు, నువ్వేం చెయ్యకో, తపస్సు చేసుకుంటూ కూర్చో చాలన్నాడు. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఇలా వెళ్ళిపోయారనుకుని ఆలోచన మొదలుపెట్టాడు. ఇలా కూర్చుని ఆలోచిస్తుంటే టంగున ఆయనలోంచి శ్రీమన్నారాయణుడు వచ్చి పడ్డాడు. అలాగే ఆయన శరీరంలోంచి రకరకాల భాగాలలోంచి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారద మహర్షి బయటకు వచ్చారు. ఆయన వీపులోంచి అధర్మం వచ్చింది, అధర్మంలోంచి మృత్యు వచ్చింది, ఆయన ముందు భాగంలోంచి ధర్మం వచ్చింది. ఇవన్నీ ఈశ్వరుడు అంటే విరాట్ పురుషుడై ఉంటాడు, సృష్టి చెయ్యాలన్న సంకల్పంలో ముందుది వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇలా కాదు, ఇలా నేను సంకల్ప వికల్పాలు చేస్తూ ఎంత సృష్టి చేస్తాను, ఇలా కాదు అని ఒక ఆలోచన. మీకు నేను ఒక విషయం, నేను మా దొరగారితో ఇవాళ కారులో వస్తూ అన్నా, ఇది నేను వేరికి మీకు చెప్పను దొరగారు అని, కానీ నేను ఎందుకో మళ్ళీ చెప్పాలని అనిపిస్తోంది కాబట్టి చెప్పేస్తున్నాను. దీన్ని మీరు మరో రకంగా భావించకండి, దాని లోపల ఉండే అంతరార్థం చాలా విశేషంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి సృష్టి చేసేవారి యందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు, సృష్టించి ఆ స్త్రీ యందు మోహమును పొందాడు. పొందితే ఋషులు చెప్పారు, అదేమిటి నువ్వు సృష్టించిన స్త్రీ యందు నీకు మోహం ఏమిటన్నారు. వెంటనే ఆయన అన్నాడు, ఇది సృష్టికి ఉండేటటువంటి లక్షణము, కాబట్టి ఏ శరీరముతో అలా మోహం పొందానో దాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను ఆ శరీరాన్ని అన్నాడు. అని ఆ శరీరం వదిలేడు. వదిలితే అది ఏమవ్వాలి ఆ శరీరం? అది పొగమంచు అయింది. అదే పొగమంచు మనకి రోజు కళ్ళకి అడ్డంగా వస్తుంది చూసారా, అందుకే అది ఎదుటగా ఉన్నటువంటి విషయాన్ని కనపడనివ్వదు, కళ్ళు మూసుకుపోయాయిరా అంటారు. పొగమంచు అపకారమే తప్ప ఉపకారం చేయదు, రైలుకి సిగ్నల్ కూడా కనపడదు. ఆ బ్రహ్మము విడిచిపెట్టినటువంటి శరీరమే పొగమంచుగా మారింది. తర్వాత మైథున సృష్టి చెయ్యాలి అనుకున్నాడు ఆయన. అనుకుని తన శరీరంలోంచే రెండింటిని సృష్టించాడు, ఒకటి స్త్రీ ఒకటి పురుషుడు. ఇంక సమస్య లేదు రా అన్నాడు. ఇక సమస్య లేదు, ఎందుకంటే వీళ్ళ యందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను, ఇప్పుడు ధర్మబద్ధమై ప్రజా సృష్టి జరుగుతుందన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్లలో మొట్టమొదట పుట్టినవాడు స్వాయంభువ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వీళ్ళిద్దరూ పుట్టారు. పుట్టిన తర్వాత బ్రహ్మగారు అన్నారు, కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి, నువ్వు సృష్టి చేయి అన్నారు. అంటే ఆయన ఐదుగురు బిడ్డల్ని కన్నాడు, కానీ వచ్చి నాన్నగారు నేను ఐదుగురు బిడ్డల్ని కన్నాను అన్నాడు. ఎవరు వాళ్ళు అని అడిగాడు. అడిగితే ఒకటి పేరు ప్రియవ్రతుడు, ఒకటి పేరు ఉత్తానపాదుడు, ఒక ఆవిడ పేరు అకూతి, ఒక ఆవిడ పేరు ప్రసూతి, ఒక ఆవిడ పేరు దేవహూతి అని ఐదు, ముగ్గురు స్త్రీలు ఇద్దరు మగపిల్లలు, ఐదుగురు పిల్లల్ని కన్నానన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యను అన్నాడు. శ్రీహరిని సంకీర్తనం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయి అన్నాడు. ఆయన అన్నాడు, అలా పరిపాలించడానికి నాన్నగారు భూమి ఎక్కడుందండి అన్నాడు. అదేమిట్రా భూమి ఏమైపోయింది అన్నాడు. మీరు సృష్టి తామరతంపరగా ఎలా పెంచాలా అని ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చినటువంటి సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది, పాతాళలోకానికి. ఇప్పుడు ఆ భూమిని పైకి తీసుకొస్తే ప్రాణులన్నీ భూమి మీదకి చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీన్ని పరిపాలించడానికి ఆనుకూల్యత ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భూగోళాన్ని పైకెత్తండి అన్నాడు. బ్రహ్మగారు ఆలోచించాడు, ఇదేంటి ఇలా ఎలా ఎత్తుతానరా, ఇలా ఎలా కుదురుతుంది, ఈ భూమిని ఇప్పుడు రసాతలం నుంచి పైకి ఎవరు తీసుకొస్తారు అని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ వరకు విన్నారు కదండి, ఇప్పుడు ఒక విషయం వినండి. సంకల్ప సృష్టి ఎలా జరుగుతుందో ఈయన సంకల్పం చేయగానే వెనక నుండి చేయిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఇన్నిగా వస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఎలా వచ్చాడో తెలుసా అండి, ముక్కులోంచి ఊడి కింద పడ్డాడు.